వాళ్ళు మనందరం కూడా అంతో ఎంతో భక్తులమే. భక్తులు కాదు అనడానికి వీలు లేదట ఏ జీవులు కూడా. కానీ ఈ భక్తి ఎలా ఉండాలి? పరమాత్మని మనకేసి ఆకర్షించేంత భక్తి ఉండాలి. ప్రహ్లాదుడు, నారదుడు ఇటువంటి మహాత్ములు నిరంతరం సర్వకాల సర్వావస్థల్లో ప్రభువు నువ్వే దిక్కు, నువ్వే శరణు అంటూ సర్వేంద్రియాలు ఆయనకి సమర్పించారు. దానివల్ల ఏమవుతుంది? ఆయన ఈ ప్రార్థన చేసే వాళ్ళ మీద దృష్టి ఉంచుతున్నాడు. నిజం చెప్పాలంటే ద్వాపర యుగంలో కొద్ది మంది మీద ఆయన నిరంతరం దృష్టి ఉంచాడు. నిజానికి ఆయనకి రాగం లేదు, ద్వేషం లేదు అని పదే పదే భాగవతం చెబుతూనే ఉన్నది, పురాణాలు చెబుతూనే ఉన్నాయి. కానీ గోపికల మీద మాత్రం ఆయనకి ఎప్పుడు ఎందుకు దృష్టి ఉన్నదంటే గోపికలకి ఇంకా వేరే లోకము లేదు. అసలు తమ శరీరమే తమది కాదనుకున్నారు వాళ్ళు. ఈ శరీరం ఆ పరమాత్మ సృష్టి, ఈ ఇంద్రియములు ఆయన సృష్టి, ఇందులో ఉన్న ఆత్మ ఆయనలోంచి బయటకు వచ్చినటువంటి ఒక కొస అనుకుని నిరంతరం ఆయన మీదే మనస్సు పెట్టి సర్వకాల సర్వావస్థలో, అసలు స్వప్నాది అవస్థలో కూడా ఆయన్నే తలుచుకున్నారు. అందుకే ప్రసన్నుడయ్యాడు స్వామి. అందుకని ఇక్కడ భాగవతం ఒక ముక్క చెప్పిందనమాట, భగవంతుడి మీద దృష్టి పెట్టిన భక్తుడి కంటే భగవంతుని ద్వారా తమ దృష్టిని ఆకర్షించుకున్న భక్తులు అదృష్టవంతులని. మనందరం భగవంతుడి మీద దృష్టి పెట్టాయంట, కానీ ఆయన ఎవరి మీద దృష్టి పెట్టాడు? గోపికల మీద దృష్టి పెట్టాడు. అందువల్ల గోపికలు పరమ భాగ్యశాలినులు అయ్యారు. వెంటనే ఆయన ఉద్ధవుణ్ణి పిలిచి, ఉద్ధవా, నువ్వు నాకు అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడివి, అందుకే నీకు సారూప్యం ఇచ్చాను. సారూప్యం అంటే తన రూపం ఇవ్వడం. భగవంతుడు కొందరిని మెచ్చి తన రూపాన్ని వాళ్ళకి ప్రసాదిస్తాడు. ఆ వ్యక్తుల్ని చూడగానే కృష్ణుడిని చూసినట్టు ఉంటుంది అనమాట. ఇంకా కృష్ణుడికి వాళ్ళకి తేడా లేదు. మహానుభావులు కొంతమందికి ఆ యోగం పట్టింది. నిన్న మనం చెప్పుకున్నాం, ఒక నేత పనివాడికి సారూప్యం ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళీ ఆయన ఉద్ధవుడని ఆయనకు కూడా ఇచ్చాడు. ఉద్ధవుడు కూడా అచ్చం కృష్ణుడిలాగే ఉండేవాట. ఆయన ఎక్కడికైనా పెడుతుంటే నీలమేఘ ఛాయ శరీరుడై మెడలో వనమాల వేసుకుని పెడుతూ ఉంటే హఠాత్తుగా చూసిన వాళ్ళు కృష్ణుడేమిటి, కొంచెం వయస్సు పెంచుకుని వచ్చాడు అనిపించేదిట. అంత గొప్ప భాగ్యం పొందినవాడు ఆ ఉద్ధవుడు. ఆ ఉద్ధవుడిని పిలిచి, ఉద్ధవా, పాపం నా మీద ఎంతో మనస్సు పెట్టుకుని నిరంతరం బృందారణ్యంలో విలపించిపోతున్నారు గోపికలు, మా అమ్మ నాన్న సంగతి చెప్పేక్కర్లా, నేను ఉపనయనమై విద్యాభ్యాసం పూర్తి చేసుకొచ్చాను, ఇప్పట్లో వెళ్ళి వాళ్ళకి దర్శనమిచ్చే అవకాశం లేదు, కనుక నేను తొందరలో వస్తానని, నా తత్వం ఇది అని వాళ్ళకి వివరించి వారిని ఓదార్చిరా అనగానే ఈయన రాత్రికి రాత్రి ప్రయాణమై బృందావనం వెళ్ళాడు. వెళ్ళగానే యశోద నందుడు ఆయన ఎంతో ప్రేమతో తీసుకెళ్ళి కూర్చోబెట్టి రకరకాల పరిచర్యలు చేశాక పాపం నందుడు, ఉద్ధవ, శ్రీకృష్ణుడు పుట్టిన క్రితం మా జీవితాలు ఏదో ఒక మాదిరిగా సాగిపోయాయి. బతికామంటే బ్రతికాం, పొద్దున్నే లేచేవాళ్ళం, ఆవు పాలు పితుక్కునేవాళ్ళం, ఆవులకి పోషణ ఇచ్చేవాళ్ళం, అన్నం వండుకునేవాళ్ళం, తినేవాళ్ళం, పడుకునేవాళ్ళం. శ్రీకృష్ణుడు రావడంతో, ఆయన మా బృందావనంలో మా ఇంట్లో ప్రవేశించడంతో అంత పూర్వం మాకు ఏ సంతానం కలిగిందో తెలియదు, ఆయనే మా సంతానం అనుకున్నాం. లోకాలన్నిటికీ సుఖ సంతానం ఇచ్చేవాడు, అంటే సుఖ పరంపర ఇచ్చే స్వామి మాకు సంతానమై మా జీవితాన్ని మార్చాడు, వెలుగుతో నింపేశాడు. సర్వకాల సర్వావస్థలలో ఆయన లీలలే మాకు ఆహారంగా ఉండేవి, ఆయన లీలలే మాకు నిద్రగా ఉండేవి, ఆయన లీలలే మా లోకంగా మేము ఏదో రకంగా బ్రతికాం. అటువంటిది ఆ పరమాత్ముడు హఠాత్తుగా మమ్మల్ని వదిలేసి ఆయన దారిని ఆయన చూసుకున్నాడు. ఆయన లేని రోజులు మాకు ఎలా ఉన్నాయో తెలిసినా ఆయన ఉన్నంతకాలం నిత్యం పూర్ణిమలో ఉండేదట బృందావనం. ఒక్కసారి కృష్ణుడు మా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, నిత్యం అమావాస్య అయిపోయింది. అజ్ఞానం అనే చీకటి నుంచి మమ్మల్ని నిరంతరం రక్షించిన ఆ సూర్యుడు, ఆ కాంతి స్వరూపుడు ఇప్పుడు బృందావనాన్ని విడిచి మధురకి వెళ్ళగానే బృందావనం శాశ్వతంగా కటిక చీకట్లోకి వెళ్ళిపోయింది, అమావాస్యలోకి వెళ్ళిపోయింది. వాడు లేకపోతే అన్నం తినడంలా, ఈ పిచ్చి తల్లి ఉందే యశోద, ఆ రోజు నుంచి ఈనాటి వరకు రోజు కన్నీళ్లు పెట్టుకోవడమే. ఎక్కడన్నా బయట శబ్దమైందనుకోండి, ఆవులు శబ్దమైనా సరే కృష్ణుడు వచ్చాడు అనుకునేది పాపం. అంత వెర్రి కదా ఆవిడికి. అందుకని దూడలు అంబ అంటే అదిగో కృష్ణుడు దూడలు తోలుకొచ్చాడు అని మళ్ళీ గుమ్మం దగ్గరికి వచ్చి, కృష్ణుడు లేడు కదూ, వెళ్ళిపోయాడు కదా, ఇంకా దూడల్ని ఎవరు తోలికెడతారులే అనేదట పాపం. తిండి సరిగ్గా తినక చిక్కిపోయి శల్యం అయిపోయి బెంగ పెట్టుకుంది. జీవులు ఇంత తప్పించిపోతే మళ్ళీ జన్మలో అయినా భగవంతుడి కళ్యాణం చూస్తారట. భగవంతుడి మీద ఇదంతా తపస్సు అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆయన కోసం తిండి మానడం, ఆయన కోసం నిద్ర మానడం, ఆయన కోసం సమస్త సుఖాలు త్యజించడానికి తపస్సు అని పేరు. తపస్సు అంటే వేడి పొందుట. ఏమిటి వేడి పొందాలి? ఇంద్రియాలన్నీ బాగా వేడెక్కాలి. ఎప్పుడు వేడెక్కుతాయి? సాధన చేస్తే. హాయిగా వేళకెంత తిని పడుకునేవాడికి వేడెక్కు ఎందుకు ఎక్కుతాయి? అందువల్ల హృదయము మొదలైనవన్నీ కూడా ఎండలో కాగిపోయిన బండరాళ్ల వలె మారిపోయి ఈ శరీరం అంతా కృశించిపోయి నువ్వే దిక్కు నువ్వే దిక్కు అని అలవటించిపోతే అప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఆయన సంపూర్ణ కరుణలోకి నోచుకుంటారు. పాపం యశోద అంత తపస్సు చేసింది. నిజానికి తపస్సు అనే శబ్దానికి తపమునందు వేడి యందు మగ్నమగుట, హృదయం అంత వేడెక్కాలన్నమాట. మీరు బాగా చదివితే బుర్ర వేడెక్కపోట్ల, అలాగే మనస్సు వేడెక్కుతుందంటే కాసేపు చదివాక కళ్ళు అలిసిపోతాయి, మనస్సు అలిసిపోతుంది. అలాగే భగవంతుడిని తలచి 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 ఈ శరీరం అంతా కృశించిపోవాలి. అప్పటికీ ఆ తపస్సు పండి పరమాత్మ ప్రసన్నుడవుతాడు. పాప ఆవిడ కూడా బాగా పరీక్షించాడు, ఎంత తల్లైనా కొన్ని లీలలు చూపించాడు, కొంత పరీక్షించాడు. పరీక్ష లేకుండా ఒట్టిన ఏ వ్యక్తిని ఆయన తీసుకెళ్ళి ఒకేసారి ఆభరణం కింద మెళ్ళో వేసుకోడు. ఈ జన్మలో ఆవిడ పడిన తపన వల్ల ఆవిడకి ఎంత యోగం పట్టిందో తెలుసా, ఒకళ్ళ మాలికగా పుట్టి ఇప్పుడు ఆయన మెడలో ఉన్న శాశ్వతంగా దండ అయ్యింది. తెలుసునా మీకు? చాలామందికి తెలియదు కానీ శ్రీమన్నారాయణుని యొక్క వెంకటేశ్వర స్వామి విగ్రహం మీద ఒక దండ ఉంటుంది, శిలా విగ్రహంలో ఇమిడిపోయి. ఆ దండ ఎవరు అనుకుంటున్నారు? పుణ్యమూర్తి ఒకళ్ళే. పుణ్యమూర్తి ఒకళ్ళ పూల దండగమారి శ్రీనాథు గళ సీమ చేరుగాక అని నారదుడు అంటాడు. పుణ్యమూర్తి ఒకళ్ళ విగ్రహంలోనే, మళ్ళీ విగ్రహం బయట వేసే ఇలాంటి పువ్వుల దండ కాదు, విగ్రహంలో ఉంటే శాశ్వతంగా ఆయనలో ఉండిపోయింది అనమాట, ఆయనలో లీనమైపోయింది. ఇలా దండగా వారు ఉండిపోయిందంటే ఇవాళ ఇంత తపన పడింది. ప్రతి వ్యక్తికి ఆ తపస్సు అవసరం అని శాస్త్రం చెబుతున్నది. అందుకే ఆవిడ అన్నం తినక అదిగో కృష్ణుడు వస్తున్నాడు, ఇదిగో కృష్ణుడు వస్తున్నాడు, దూడలను వేపుకొస్తున్నాడు, లేక పాలు పితుక్కొస్తున్నాడు, వెన్న తాగుతున్నాడు, కుండ పగలగొడుతున్నాడు, కుండలు పగలగొట్టి వెన్న తింటున్న రోజుల్లో పిచ్చిదాన్ని గనక వాడిని కొట్టాలనుకున్నాను, పట్టుకోవాలనుకున్నాను, పొట్టని పట్టుకొని రోటికి కట్టాలనుకున్నాను, ఇప్పుడు కట్టాలంటే మాత్రం ఆ పొట్ట దొరుకుతుందా, ఆ పొట్టే దొరుకుతుందా అని నిరంతరం కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది పాపం. చూసారా, ఒక్కసారి ఆ భాగ్యం దూరం అయితే రాదనుకుంటుంది పాపం. ఇవన్నీ తలుచుకొని వగచి అదిగో చూడ పిచ్చిది అలా అయిపోయింది. మా కృష్ణుడు ఎప్పుడైనా మమ్మల్ని తలుచుకుంటాడా వద్దవా? ఏకాంతంగా నువ్వు అతను ఎక్కువగా మాట్లాడుకుంటారని నాకు తెలుసు, అందుకు అడుగుతున్నాను. నీతో కృష్ణుడు మా మనస్సులో అయినా, కనీసం మనస్సులో అయినా మాకు స్థానం ఉందని అంటున్నాడా లేదా అనగానే, ఈలోపు భర్త తన కొడుకు గురించి చెబుతూ ఉంటే కన్నీళ్ళు వచ్చాయట. ఎప్పుడో వెళ్ళిపోయిన కొడుకుని తలుచుకుని ఆవిడకి మళ్ళీ స్థానాల నుంచి పాలు బయటకొచ్చి కిందకు వచ్చేయన్నారంటే అది ఎంత ప్రేమ వచ్చిందో చూడండి. అక్కడ చాలా అద్భుతంగా వర్ణించారండి ఆ దృశ్యాన్ని. ఏళ్ల క్రితం వెళ్ళిపోయినటువంటి ఆవిడ పెద్దవాడైపోయిన కృష్ణుడు తలుచుకొని మళ్ళీ వాడు చంటిపిల్లాడు అనిపించి ఆవిడకి స్తన్యం అలా కిందకి ధారగా కారిపోయింది. ఓ పక్కన కన్నీరు, ఓ పక్కన స్తనధార క్షీరధార. అది మాతృత్వానికి పరాకాష్ఠ అంటారు. అప్పుడు ఉద్ధవుడు అన్నాడు, మీరు ఎంత అదృష్టవంతులండి, ఆ కృష్ణుడిని తలుచుకుంటే మీ శరీరం ఇంత గగురుపాటుకు గురవుతోంది. ఆయన ఏం సామాన్యుడు అనుకుంటున్నారా? ఎన్ని జన్మలు ఎత్తితే ఆయన పాదాల కింద ఉన్న ధూళి ఎవరు చూస్తారు? అటువంటి కృష్ణుడిని మీరు ఏదో జన్మలో కొంత పుణ్యం చేసి మీ కొడుకుగా కొంతకాలం పెంచారు. నమాత న పితాతస్య న భార్య న సుతాదయః న ఆత్మీయో న పరశ్చాపి న దేహ జన్మయేవచ. ఆయనకి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, భార్య ఎవరు, పిల్లలెవరు? అన్నిటికీ అతీతమైన మహాపరబ్రహ్మస్వరూపుడు ఆయన, సర్వబంధాతీతుడు ఆయన, నిర్గుణ పరబ్రహ్మ ఆయన. ఆత్మీయులు లేరు, పరులు లేరు, శత్రువులు లేరు, మిత్రులు లేరు. అసలు దేహములు, ఈ జన్మలు, ఈ కర్మలు, ఈ మరణాదులు, వీటికి అతీతమైన ఒకనొక మహా చైతన్య ప్రవాహం ఆ పరమాత్ముడు అంటే. అటువంటి వాడు లోకశ్రేయస్సు కోసం తన గుణాలను అంగీకరించి కృష్ణుడనే పేరుతో ఒక రూపం ధరించి భూలోకానికి వచ్చాడు. నచాస్య కర్మవా లోకే సదసంమిత్రయోనిషు క్రీడార్థః సోపి సాధూనాం పరిత్రాణాయ పరిత్రాణాయ కల్పతే. ఆయనకి కర్మలు లేవు, గుణములు లేవు, రూపాలు లేవు, మంచి లేదు, చెడ్డ లేదు. కానీ రెండింటిని సదసన్మిశ్రయోనిషు, మంచి చెడ్డ కలిసినటువంటి రూపములు ధరిస్తున్నాడు కావాలని, అనేక జన్మలు ఎత్తుతున్నాడు. ఇవన్నీ ఆయన ఆటలు. సాధూనాం పరిత్రాణాయ కల్పతే, సాధువులను రక్షించడం కోసం లోకములో తానంటూ ఒక ధర్మమును ఏర్పాటు చేశాడు గనక ఆ ధర్మ పరిసంస్థాపన కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం రూపాన్ని అంగీకరిస్తున్నాడు. కానీ లేకపోతే ఆయనకి రూపం ఎక్కడున్నది? మనం అజ్ఞానంలో పడి ఓహో ఆయన నా కొడుకని, లేక నా భర్త అని, లేక నా బంధువని, నా హితుడని, బాంధవుడని ఒక్కొక్కరు ఒక్కొక్క వరుస పెట్టుకుంటున్నారు. వరుస పెట్టుకోవడం వారి వారి కర్మ. ఓ తల్లి, నీకు ఒక విషయం చెబుతున్నా విను. ఎప్పుడైనా ఆలయంలో కూర్చున్నప్పుడు ఆలయంలో ఉన్న దేవుడి మీద దృష్టి పెట్టకుండా లౌకికమైన కబుర్లు చెప్పుకునే వాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్మ దూరమై ఈ బాధ కలిగిస్తాడట. మీకు ఇప్పుడు ఒక రహస్యం చెప్పాలి. సాధారణంగా కొంతమంది పిల్లలకు ఎందుకు దూరమై ఏడుస్తారు? కొంతమందికి భర్తలు ఎందుకు దూరమై వైధవ్యం పొందుతున్నారు? మరికొంతమందికి భార్యలు ఎందుకు దూరం అవుతున్నారు అంటే, లేకపోతే పిల్లలు ఎందుకు దూరం అవుతున్నారు, లేక తల్లిదండ్రులు ఎందుకు దూరం అవుతున్నారు అంటే, దానికి ఒక కారణం చెప్పారు మంత్రశాస్త్రంలో. ఆలయంలో ఉన్నంతసేపు మాత్రం లోపల కూర్చుని భగవంతుడికి ఎదురుగుండా కూర్చుని ఆయన మీదే దృష్టి పెట్టాలట. ఆయన మీద కాకుండా ఏ వంకతో అయినా సరే లోపల కూర్చుని ఎప్పుడైనా మనం మాట్లాడుకోవాలంటే బయటకు వచ్చేయాలి, గుళ్ళో కూర్చోకూడదు. గుళ్ళో కూర్చుని చాలామంది చేసే పని ఏమిటో తెలుసా? కాసేపట్లో పూజ చేయాలనుకోండి, ఆ పూజకు అక్కడ కూర్చుంటాడు, ఆచమనం చేయించే లోపు ఎక్కడ లేని కబుర్లు చెబుతారట. భయంకరమైన దోషాల్లో కల్లా దోషం ఏమిటంటే, ఆలయములో ఉన్న కాసేపు కూడా పిచ్చ పిచ్చ కబుర్లు చెప్పడం, అనవసరమైన సంభాషణ చేయటం. ఇప్పుడు కాసేపు శివాలయంలో కూర్చున్నాం, కూర్చున్న కాసేపు నువ్వు అన్నం తిన్నావా, నీ పేరేమిటి, నీ గోత్రం ఏమిటి, ఇవన్నీ మనకెందుకు? అది అర్చక స్వామి అడుగుతారు, ఏమండి మీ గోత్రం చెప్పండి అని పూజ చేయడానికి అడుగుతారు. ఇక వచ్చిన నలుగురు అక్కడ కూర్చుని, మీ గురువు గారు ఎవరు, నువ్వు చదువుకున్నావా, లేక ఇంకా ఏమన్నా చేసావా, ఈ పిచ్చ కబుర్లు గుళ్ళోనే కావాలి. ఏం గుళ్ళో ఉన్న కాసేపైనా భగవంతుడి మీద దృష్టి పెట్టలేకపోతున్నావా? బయట కబుర్లు చెప్పుకొని భ్రష్టత్వం పొంది ఇక్కడికి వచ్చాం. ఆ భ్రష్టత్వం తొలగించుకొని విశిష్టత్వం పొందడం పోయి ఇక్కడున్న కాసేపు కూడా నానా రకములైనటువంటి చెత్తా చెదారాన్ని మనస్సులో వేసుకుంటే ఆ మహాపాపం వల్ల రాబోయే జన్మల్లో పిల్లలకి దూరమయ్యో, భర్తలకు దూరమయ్యో, భార్యలకు దూరమయ్యో, ఆత్మీయులకు దూరమయ్యో, భగవంతుడికి దూరమై అలమటించిపోతామట. ఈ అలమట పూర్వజన్మలో యశోదకి అలాంటి పొరపాటు వల్ల వచ్చింది. ఇప్పుడు పూర్వజన్మలో యశోద ఒక శివాలయంలో కూర్చుని వచ్చిన ముత్తైదువులతో పేరంటమ్మ అనేసి కబుర్లు చెప్పింది ఒకనొక జన్మలో. ఆ జన్మలో చెప్పిన కబుర్ల వల్ల ఈ జన్మలో కృష్ణుడి దగ్గరే దూరం అయ్యాడు. ఎంతో పుణ్యం చేసింది, ఎంతో తపస్సు చేసింది, చిన్న పొరపాటు చేసింది, పొరపాటుకి శిక్ష అనుభవించింది. ఇప్పుడు మీరేం చేయాలి? రేపటి నుంచి ఆ శిక్ష మీరు పొందాలనుకుంటే రోజు గుళ్ళో కూర్చోండి, కూర్చుని ఒక అరగంట సోదేసుకోండి, ఇంకా తర్వాత చూడండి వచ్చే జన్మల్లోనూ ఏ జన్మల్లోనూ దాని ఎఫెక్ట్ అనుభవిస్తాం. వద్దండి బాబోయ్, మేము యశోద మహాత్మురాలు గనక తరించింది, మేమంత కష్టపడలేమనుకుంటే ఉన్న కాసేపు ఆలయంలో ఉన్న కాసేపు పవిత్రంగా ఉండండి. ఏమైనా కబుర్లు చెప్పుకోవాలంటే ఏం చేయాలి? ధ్వజస్తంభం బయటకు వచ్చేయండి. గుళ్ళోనే కూర్చుని చెప్పుకోకర్లేదుగా, ఆడిటోరియం ఎలాగో ఉంది కదా, ఉపన్యాసం మొదలయ్యేదాక సోచి చెప్పుకోవడానికి ఆడిటోరియం ఉంది. గురువుగారు వచ్చాక ప్రార్థన మొదలెట్టిన తర్వాత ఎలాగో మానేస్తారు మహాత్ములు కనుక. కొంతమంది మధ్యలో కూడా చల్ల మాట్లాడతారు, వీళ్ళ కోసం హెల్ ఎలాగో ఉండనే ఉంది. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకుని శాస్త్ర మర్యాదలు అప్పుడప్పుడైనా ఇంత గట్టిగా చెప్పకపోతే విషయం అర్థం కాదనమాట. ఎంతటి స్థాయి కలిగి కృష్ణుణ్ణి తల్లిగా ప్రేమించి పోషించింది కదా యశోద అంటే, కృష్ణుడికే తల్లి అయ్యింది, అంత పదవి పొందింది. అయినా 8 ఏళ్ల తర్వాత ఆయన ఎందుకు చూడలేకపోయింది అంటే, ఒకప్పటి జన్మలో చేసిన పాపమే. కాబట్టి ఆలయములలో ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా హాయిగా అక్కడ కూర్చోగానే, అక్కయ్యా పద్మాగర్ గారు వేసుకొస్తున్న కంకణాలు ఒరిజినల్ బంగారం అంటావా కోటింగ్ అంటావా అని ఒక ఆవిడ అడిగితే, అది కోటింగ్ అయితే నీకేం, చీటింగ్ అయితే నీకేం, అది ఇంకేమైనా ఒరిజినల్ అయితే నీకేం, దీనివల్ల నాకు లేదు మీకు ఉపయోగం లేదు, చేతి గల పడి ఉంటాయి, ఇదేం తిండి కాదు, ఏ మైసూరు బజ్జి అయితే తింటాం, లేకపోతే బట్ట అయితే కడతాం, ఏదో అలా వాళ్ళు వేశారు ప్రేమగా నా మొహానికి అలాగా, దాన్ని ఏమో చేతికి తగిలించుకున్నాను మొహానికి కాకుండా బాగుండదు కనుక, దీనివల్ల ఏమీ ఉపయోగం లేదనే విషయం మర్చిపోయి ఈ భౌతిక దృష్టిని విడిచిపెట్టేయండి. మరి ఎందుకు ధరిస్తాం అంటే, భక్తులు ఎవరైనా సన్మానం చేసినప్పుడు ధరించి తీరాలి. స్వామివారు కిరీటం ధరించారు అంటే ఆయనకి దాని మీద వ్యామోహం అనుకుంటున్నారేమో. ఒకనొకప్పుడు కర్ణాటక సింహాసనంలో ఉన్నటువంటి మహారాజులు ఎంతో భక్తితో ఆయనకి సర్వం సింహాసనం సమర్పించారు. ఆ సమర్పించిన తర్వాత ఆ సింహాసనం వాళ్ళకే ఇచ్చి, ఆ చిహ్నములను సంవత్సరానికి ఒకసారి ఆ సమర్పించినటువంటి వాళ్ళ మీద ఉన్న ప్రేమ వల్ల వాళ్ళని ఉద్ధరించడానికి ధరిస్తారు. అంతేగాని స్వామి కిరీటం పెట్టుకున్నారట అని నువ్వేం పెట్టుకున్నా, ఆయన కిరీటం పెట్టుకోవడం వల్ల ఆయన ఏం కొమ్ములు తెచ్చుకోలేదు. ఆయన కిరీటం ఒకటే, పచ్చగడ్డి ఒకటి, తెలుసా, గడ్డి పరకతో సమానంగా చూసే మహాత్తులు వాళ్ళు. వాళ్ళకి ఈ సింహాసనాల మీద ఏముందండి, ఆ సింహాసనం నిలబెట్టారు, ధర్మ సంస్థాపన చేశారంతే. ఇది జ్ఞానం కలిగిన వాళ్ళు అది కేవలం ఒక గౌరవ చిహ్నంగా చూస్తారు, డబ్బు కింద చూడరు. అజ్ఞానంలో ఉన్నవాడు కిరీటం, అమ్మవారికి బంగారం చీర కట్టామంటే ఆ చీరను చూసి అమ్మని చూసి మురిసిపోవడానికి, ఆ బంగారం ఎంత ఖరీదో కనుక్కోవడానికి కాదు, నీకు ఆ బంగారం ఖరీదు వల్ల ఏ ఉపయోగము లేదు. ఈ శరీరం ఎటువంటిదైనా అది రేపు మట్టిలో కలిసిపోయేదే. ఈ భౌతికమైన శరీరం మీద ఉన్నటువంటి నగలను చూచో, బట్టలను చూచో, సౌందర్యాన్ని చూచో, ఇందులో ఉన్న తడుకు బిడుకులను చూచో నువ్వు కనుక వ్యామోహం చెందావంటే భ్రష్టోభిజాయతే, సర్వభ్రష్టోభిజాయతే. ఇవాళ చాలామంది అర్చనలు చేసి మంత్రములు నేర్చుకుని వేదములు చదువుకుని కూడా ఎందుకు వేదనకి గురవుతున్నారు అంటే ఆలయములో ఉన్నప్పుడు ఆ వేదముతో పరమాత్మని వర్ణించక పనికి మాలని కబుర్లు చెప్పుకొని భ్రష్టులు అవుతున్నారు. ఇది మనం యశోద మనకిచ్చిన సందేశం గుర్తుపెట్టుకోండి. అయినా ఆవిడ మహాత్మురాలు గనక అపూర్వమైన సుకృతాలు చేసింది. దుష్కృతం ఇంత, సుకృతం అంత, అందుకే 8 పోషించింది. భవిష్యత్తులో ఆయన మెడలో మాలగా మారింది. ఆ తల్లిని ఎంతో ఓదార్చాడు ఉద్ధవుడు. ఆయనకి ఎవరితో బంధం లేదు తల్లి. యథా భ్రమరిగా దృష్ట్యా భ్రామ్యతేవ మహీయతే చిత్తే కర్తరి తత్రాత్మా కర్తే అహంధియా స్మృతః. ఒక అబ్బాయి గిర్రమని తిరగమనే తన చుట్టూ తాను తిరగడం మొదలెట్టాట. కాసేపు మన చుట్టూ మనం గిర్రం తిరిగితే ఏమవుతుంది? కాసేపు అక్కర్లా, ఇక్కడ కూర్చుని ప్రదక్షిణ అనగానే ప్రదక్షిణ చేస్తే కొంచెం వయస్సు పెరిగితే తొందరగా కళ్ళు తిరుగుతాయి. కొంచెం కుర్రాడికైతే 2 గిర్రం తిరగక రంగుల రత్నం తిరిగినట్టుగా కళ్ళు తిరుగుతాయి. అప్పుడు ఆ కళ్ళు తిరుగుతున్న వాడికి ఏమనిపిస్తుందో తెలుసా? వాడి చుట్టూ భూమి తిరిగినట్టు ఉంటుందిట. భూమి గుండ్రంగా తిరుగుతోందో వచ్చి నా చుట్టూ అనుకుంటాడు. వీడి చుట్టూ భూమి తిరగట్లా, వీడే భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నాడు. తన చుట్టూ తాను తిరుగుతున్న వాడికి కళ్ళు తిరగటం వల్ల భ్రమ కలిగి తన చుట్టూ ఈ గ్రహాలు, భూమి, లోకాలు తిరుగుతున్నట్టు ఎలా కనపడుతుందో, వాహనంలో వేగంగా వెళ్ళేవాడికి నిజంగా వాహనంలో వెళ్ళేది ఎవరు? వీడు. కానీ వీడి చుట్టూతో ఉన్న చెట్లు ఏమవుతాయి? వీడు పెడుతుంటే, మీరు రైల్లో చూడండి ఎప్పుడన్నా, రైలు వేగంగా పెడుతుంటే చెట్లు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. నిజానికి చెట్లు అవి వెళ్ళడంలా, చెట్లు అక్కడే ఉన్నాయి, కానీ వీడు పెడుతున్నాడు, కానీ చెట్లు పెడుతున్నట్టు భ్రమ కలుగుతుంది. తాను తిరుగుతూ ఉంటే తన చుట్టూ భూమి తిరిగినట్టుగా భ్రమ కలుగుతుంది. అలాగే ఈ మానవుడి కర్తలన్నిటి కర్మలన్నిటికీ మనస్సు మూల కారణం. మనయేవ ప్రధానం హి కారణం బంధమోక్షయో. మనస్సే బంధానికి, ఆ బంధంలోంచి విముక్తి పొందడానికి మూల కారణం. అన్నిటికీ సాక్షి మనస్సు. ఈ పిచ్చాడు మనస్సును మర్చిపోయి నేనే చేశాను అనుకుంటాట. మనోరూపంలో పరమాత్మ చేశాడు అనుకుంటే వీడికి బంధం రాదు. కానీ వీడు అలా అనుకోడు, నేను చేశాను, నేను దానం చేశాను, నేను అన్నం తిన్నాను, నేనే ఇన్ని కార్యాలు చేస్తున్నాను, నేను పురాణం చెప్పాను, నేను విన్నాను అనుకుంటాడు. వీడు ఎవడు చెప్పడానికి? వీడిలో ఉన్న మనస్సు దైవ ప్రేరణతో ఈ పని చేయిస్తోంది. ఇది జ్ఞానులు కనిపెట్టి ఆ మనస్సుని ఆయనకి సమర్పణ చేస్తారు. మనస్సుని పరమాత్మకి సమర్పణ చేస్తే అప్పుడు మీ మనస్సులో పరమాత్మ ఉన్నాడో లేదో ఎలా తెలుస్తుందో తెలుసా? ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఒకసారి నేను నా మనస్సుని పరమాత్మకి సమర్పణ చేశాను అనుకున్నవాడి ముఖమట ప్రసన్నంగా ఉంటుందిట, చిరునవ్వుతో ఉంటుందిట. అలా ముఖంలో ఎవడైతే చిట్లించకుండా ప్రసన్నంగా ఉంటాడో వాడి మనస్సులో పరమాత్మ చేరతాడు. అప్పుడు వాడు సాక్షాత్తు శంకరుడు అవుతాడు. ఈ విషయం చెప్పడానికే శంకరాచార్యుల వారి యొక్క అష్టోత్తర శతనామాల్లో ఒక నామం ఏమిటి? ఓం ప్రసన్న వదనాంభోజాయ నమః. ఉందా లేదా నామం? రోజు మీ చేత చెప్పిస్తున్నానా లేదా నేను? ఇందుకో ఇందులో ఉన్నటువంటి ఒక నామం ఏమిటనమాట, ఓం ప్రసన్న వదనాంభోజాయ నమః. రోజు చదువుతున్నాం మనం ఈ పేజీలో. ప్రసన్న వదనాంభోజుడు అనగా ప్రసన్నమైన ముఖము అనే పద్మము కలిగినవాడు. అంటే నవ్వుతూ చిట్లించకుండా రాగద్వేషాలు లేకుండా అద్భుతముగా ఉంటున్నటువంటి ముఖము. ఎందుకు వస్తుంది అది? ఇది ఇంచుమించుగా 25 నామం. రేపటి నుంచి గుర్తుపెట్టుకోండి, ఆ నామంలా మనం ఉండాలి. చదవడం కాదు, మన ముఖంలో ప్రసన్నత్వం రావాలంటే మన హృదయాన్ని ఏం చేయాలి? పరమాత్మునికి సమర్పించాలి. సమర్పించడం ఉట్టిన కబుర్లతో కాదు. అబ్బో మా గురువు గారు అంటే నాకు ఎంతో భక్తి అని నాలుగుతో అని బయటికి వెళ్ళాక దిక్మాలు గురువు అండి అనేవాళ్ళు ఎంతమంది లేరు? అప్పుడు అది ఉపయోగం ఏమున్నది? నాలుక చివరి నుంచి కాదు రావడం. నీ మనస్సుని భగవంతునికి సమర్పిస్తే ఈ వదనము ముఖములోకి ఈ ప్రసన్నత్వమైన మనస్సు వచ్చి ముఖ కవళికలలో చిట్లింపులు తొలగిపోతాయి. కొంతమంది ఎప్పుడు చూసినా సరే ఇలా చూస్తున్నట్టు అసలు నవ్వే ఉండదండి. వాళ్ళు అదేం బతుకో కానీ దరిద్ర బతుకో, చిరునవ్వుతూ ఉండాలట. ఆ మహాత్ముడు చూడండి, శంకరాచార్యుల వారిని చూడండి, ఆ పక్కన మేధా దక్షిణామూర్తిని చూడండి. వాళ్ళ ముఖాల్లో ఎప్పుడైనా ఇలా క్రోధం కనపడుతుందా? ఏదో తెలియని ఆహ్లాదకరం వెన్నెల ఉన్నట్టుగా ఉంటాయి వాళ్ళ నవ్వులు. నవ్వెప్పుడు కూడా మరీ వికటాట్టహాసం ఉండకూడదు, అసలు నవ్వు లేకుండానే ఉండకూడదు. ఒక్కొక్కడేమో నవ్వు లేకుండా అలా బిగుసుకుపోయి ఉంటాడు, వాడికి శవానికి తేడా లేదని చెప్పారు పురాణాల్లో, నేను చెప్పింది చెప్పలా. మరికొంతమంది ఉంటారట, వాళ్ళు నవ్వుతారు, విషపు నవ్వే, విషపు నవ్వు ప్రమాదమే, అసలు నవ్వు లేకపోవడము ప్రమాదమే, రెంటికి అతీతంగా ప్రసన్నముగా చిన్న నవ్వుతో ఉండాలి. అందుకే అమ్మవారికి ఎప్పుడూ కూడా దరహాసాంబుజముఖము అంటున్నాం అనమాట. కించిత్తు నవ్వుతో ప్రసన్నంగా ఉండాలి అంటే, ఇప్పుడు ఇక మీదట మీ గుర్తుపెట్టుకోండి, మీ ముఖం ప్రసన్నంగా ఉండాలంటే మనస్సు ఏం చేయాలి, పరమాత్మకి ఇవ్వాలి. ఇస్తే ఆయన నమ్మాలి దాన్ని, వీడు నిజంగా మనస్సు నాకు ఇచ్చాడని నమ్మితే ఇందులో కూర్చుంటాడు ఈ హృదయంలో. హృదయస్థుడు జనార్దనుడు అయ్యాడా, మన హృదయం ఆర్ద్రం అయిపోతుంది, ముఖంలో అది కనపడుతుంది. అందుకే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు. నీ ముఖం నీ మనస్సుకు ఒక సాక్షి. నీకు కోపం వచ్చిందంటే ముఖంలో దొరికిపోతావు నువ్వు. అవతల వాడి మీద అసహ్యం ఉందంటే అది దొరికిపోతావు. నీకు అవతల వాడి మీద ప్రేమ కలిగిందంటే అది నీ ముఖంలో కనపడుతుంది. మన ముఖం ఒక అద్దం లాంటిది. అతి కష్టం మీద ముఖంలో ఫీలింగ్స్ లేకుండా కొంతమంది అట్టే పెట్టుకుంటారు, అది కష్టం. కాబట్టి సహజముగా ప్రసన్న ముఖముతో ఉండాలి. మనం నిరంతరం సంపూర్ణంగా ఆ హృదయాన్ని ఆయనకిచ్చి ఈ హృదయంలో పరమాత్మ ఉండి, పరమాత్మ ఇది చేయిస్తున్నాడు నేను చెయ్యడం లేదు అనుకున్నవాడు పవిత్రుడవుతాడు, అప్పుడు బంధాలలోంచి విముక్తి పొందుతాడు. మీరు అది కనిపెట్టండి. ఆ పరమాత్ముడు మీ ఒక్కళ్ళకే సొత్తు అనుకోకండి, సర్వాంతర్యం అనుకోండి, ఆయన లేడు అనుకోకండి, ఈ దూడలలో ఉన్నాడు. ఓ యశోద, నీలో ఉన్నాడు, నీ భర్తలో ఉన్నాడు, నీ గృహంలో ఉన్నాడు, ఇక్కడున్న చీమ దోమ అణువు పరమాత్మ అనే తేడా లేకుండా అంతటా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? కాకపోతే ఏంటంటే, లోకరక్షణ కోసం ఒక రూపం ధరించాడు కాబట్టి ఆ రూపముతో ఇప్పుడు బృందావనంలో నుంచి మధురకి వెళ్ళాడు, రేపు మధుర నుంచి ఇంకో తోటకి వెడతాడు, ఆ తర్వాత ఇంకో వైకుంఠానికి వెడతాడు. ఆయన మనకి మాత్రమే దక్కాలి, తక్కిన వాళ్ళకి దక్కకూడదు అనుకోవడం పరమస్వార్థం. అలా అనుకున్నా జరగదు. ఆయన మీద చిత్తం పెట్టుకోండి, చిత్తం పూర్తిగా ఆయనకి హత్యంచండి. కొద్ది రోజుల్లోనే ఆయన సంపూర్ణ కటాక్షం పొందుతారు. ఆ పరమాత్ముడు బంధాతీతుడు అనగానే అప్పుడు వాళ్ళు తేరుకున్నారు, జ్ఞానం వచ్చిందంటే. అప్పటిదాకా యశోద ముఖంలో నవ్వు లేదండి బాబు. ఆవిడకి ఆ రోజు నుంచి కొంత జ్ఞానం కలిగింది. ఈలోపు ప్రసాదం తీసుకుని పరమాన్నం తిని ఈయన బయటకు వస్తూ ఉండగా కృష్ణుడు వచ్చాట అని ఎవరో చెప్పారు గోపికలకి. ఎందుకని, ఉద్ధవుడు కూడా కృష్ణుడిలాగే ఉంటాడు కనుక. ఆయన కూడా నీలమేఘఛాయ శరీరుడు, నల్లగానే ఉంటాడు, మెడలో వనమాల వేసుకుంటాడు, సుందరాస్యుడు. అందుకని వాళ్ళంతా గుమ్మం చుట్టూ చేరిపోయారు, అంటే యశోద ఇంటి చుట్టూతో గోపికలు చేరారు. ఈ కలకల మాలించి గోపికలు వచ్చారని తెలుసుకుని ఉద్ధవుడు లోపల నుంచి బయటకు వచ్చాడు. వాళ్ళు దూరణం చూసి ఒక్క క్షణంలో కనిపెట్టేసేట్లండో, రాజీవాక్షుడు సుందరాస్యుడు మహోరస్కుండు మా రాజీవాక్షుని భంగి నుండి నన్నుతును. మొదట్లో ఏమనుకున్నారు వాళ్ళు, తామర పువ్వులాంటి కళ్ళున్నాయి, అందంగా ఉంది ముఖము, మహోరస్కుండు, ఆయన వక్షస్థలం కూడా చాలా అందంగా ఉన్నది, విశాలంగా ఉన్నది, వనమాల విరాజిత విశాల వక్షుడు, మెడలో వనమాల ఉన్నది, అచ్చమ్మ కృష్ణుడిలాగే ఉన్నాడు అనుకున్నారు. అనుకుని వెంటనే ఏం చేశారు, మళ్ళీ దగ్గరకు వచ్చారు, మళ్ళీ వెంటనే కనిపెట్టారు వాళ్ళు. ఒక్క గోపికలు మాత్రమే అంత తొందరగా కనిపెట్టగలరు. ఎందుకో తెలిసిన మీకు ఒక రహస్యం, గోపికలకి జ్ఞానము అజ్ఞానము ఈ రెండింటికి గల భేదం తెలుసు, సదసద్వివేక చతురత కలిగిన వారు వారు. అందుకే ఆ క్షణమే కనిపెట్టారు. ఎలా కనిపెట్టారు, ఎంతైనా బింబము బింబమే ప్రతిబింబము ప్రతిబింబమే, అంటే ఒక మొక్కలో చెప్పాలంటే ఒరిజినల్ ఒరిజినలే, డూప్లికేట్ డూప్లికేటే అని కనిపెట్టారు. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క రూపముతో ఉన్నాడు ఈయన, అందంగా ఉన్నాడు. విశాలమైన వక్షస్థలం, మహా ఉరస్కుడు, ఉరస్కుడు అంటే ఉరస్సు కలవాడు, వక్షస్థలం కలవాడు, మహోరస్కుడు విశాల వక్షస్థలం కలిగిన వాడు. ఎన్ని ఉన్నా ఆ కృష్ణుడు కోటి సూర్యప్రభా భాసమానుడు, ఆయన అనుగ్రహముతో కొంచెము కాంతి పొందినవాడు ఎవడో వీడు. అందుకే మా రాజీవాక్షిని భంగి ఉండి అచ్చం కృష్ణుడిలా ఉన్నాడు, కానీ కృష్ణుడు మాత్రం కాదు అనుకుని మళ్ళీ అంతలోనే నిరాశ పొంది టక్కున పక్కకి తప్పుకున్నారు. తప్పుకుని ఏం చేశారు, అరే రే రే రే, మనం కృష్ణుడు అనుకున్నాం, భ్రమ పొందాం, నిజంగా కృష్ణుడు కాదు అనుకున్నారట. ఇంతలో ఒక ఆవిడంది, కృష్ణుడు కాకపోతేనేమి, కృష్ణుడు లాగే ఉన్నాడు కదా, కృష్ణుడికి ఎంతో ఆత్మీయుడవడం వల్లే కదా కృష్ణుడు తన రూపం ఇచ్చాడు, మన నాథుడి దగ్గర నుంచి వచ్చాడు కనుక, మన దైవం దగ్గర నుంచి వచ్చాడు కనుక ఆ దైవానికి ఎంతో ఇష్టుడై ఉంటాడు, ఇష్టుడు కాకపోతే మన దగ్గరికి కృష్ణుడు తన రూపంతో పంపడు అనుకుని వెంటనే ఏం చేశారు, దగ్గరకు వచ్చారు. వచ్చి, ఎప్పుడైనా మా కృష్ణుడు మమ్మల్ని తలుచుకుంటాడా, మమ్మల్ని ఎంతో ప్రేమగా చూశాడు అని వరసగా కృష్ణుడి లీలలన్నీ చెప్పారట. చిన్నప్పటి నుంచి కృష్ణుడు చెప్పి చేసిన లీలలు, తాము కాత్యాయని వ్రతం చేయడం, వ్రతానంతరం వస్త్రాపహరణం చేయటం, రాసక్రీడలు అన్నీ చెప్పగా అప్పుడు ఉద్ధవుడు ఒక క్షణం కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన కూడా ఆహా వీళ్ళకి ఎంత భక్తి, అసలు వీళ్ళకి హృదయాలు ఉన్నాయా? లేవు. ఎందుకు లేవు? ఆ హృదయాలు కృష్ణుడికి సొమ్మైపోయాయిట. అది నిజం చెప్పాలంటే మనందరం చిత్తం లేకుండా ఉండం. మన చిత్తం మన దగ్గర అదుపులో ఉన్న ఉండకపోయినా వ్యసనాల వెంట పడుతుంది, కానీ వాళ్ళకి చిత్తమే లేదు. వాళ్ళు నిజం చెప్పాలంటే నిశ్చిత్తులైపోయారు, చిత్తములు పూర్తిగా కృష్ణుడికి సమర్పించిన వాళ్ళు అయిపోయారు. అనుకునేలోపు ఈ గోపికల దగ్గరికి ఝంకారం చేస్తూ ఒక తుమ్మిది వచ్చింది. ఆ తుమ్మిది అక్కడ పూల చెట్ల మీద తిరుగుతోంది. యశోదాదేవి ఇంటి చుట్టూతో పూల చెట్లు ఉన్నాయి. ఆ పూల చెట్ల మీదకి తుమ్మిదలు వస్తూ ఉంటాయి. అందులో ఒక తుమ్మిది ఏం చేసింది, ఓసారి తామర పువ్వు మీద, ఓసారి కలవ పువ్వు మీద, ఓసారి పారిజాత పుష్పం మీద, ఒకసారి మందార పుష్పం మీద, ఇలా ఒక్కొక్క పువ్వు మీద వెళ్ళడం, తేనె తాగడం, మళ్ళీ ఇంకో పువ్వు మీదకి వెళ్ళడం చేస్తోంది. వెంటనే ఈ గోపికలంతా కలిసి ఆ తుమ్మిదని తిట్టడం మొదలెట్టి, తుమ్మిద వంకతోటి ఎవరిని తిట్టడం మొదలుపెట్టారో తెలిసిన కృష్ణుడిని ఉద్ధవుణ్ణి తిట్టడం మొదలెట్టారు. అందుకే వీటికి భ్రమర గీతలు అని పేరు. ఒక వ్యక్తిని తిట్టాలంటే ముఖాముఖి తిట్టకుండా పక్కవాడి వంక పెట్టి తిట్టడం అనమాట. అత్తగారు కోడలు తిట్టాలనుకోండి, డైరెక్ట్గా కోడల అని తిట్టేస్తే అది కుండ బదులు కొట్టినట్టు అయిపోతుంది. అలా కాకుండా దిక్మాల కోడలు కొంతమంది వస్తూ ఉంటారు ఇళ్ళకి, అంటే ఆ కోడలు పేరు వస్తుంది భయం మళ్ళీ. అందుకని వాళ్ళు ఇంటికి రావడంతో ఒకటి మా అబ్బాయిని మాకు దూరం చేస్తారు బాబోయ్ అని తిట్టడం అనమాట. పిల్లి మీద ఎలక మీద వంక పెట్టి తిట్టడం అంటారు. ఒక ఆవిడ చాలా కాలం క్రితం, నేను 1986లో అంటే 30 ఏళ్ళు నిండిపోయిన క్రితం అనమాట, ఉగాది రోజుల్లో అప్పుడే కొత్తల్లో ఉగాది నుంచి మొదలుపెట్టారు. 1986లో ఉగాది నాడు నా పురాణం ప్రారంభం వేదికల మీద. అర్ధవరం అనే ఒక పల్లెటూళ్ళు, అంతా రాజులే ఊళ్ళు ఎక్కువగా. పాప వాళ్ళంతా చిన్న ఆశ్రమం కట్టుకుని ఆడవాళ్లే ఎక్కువగా వచ్చేవారు, మగవాళ్ళు ఒక 4 ఉండేవారు. అసలు ఎక్కువగా ఏమిటో తెలియదు, కానీ నా ఉపన్యాసాలకు 1000 ఆడవాళ్ళు వస్తే మగవాళ్ళు 10 వచ్చేవారు. ఇప్పుడు గుంటూరు అంతా చరిత్ర తిరగ రాసింది. సహజంగా మగాళ్ళు ఎక్కువగా వస్తున్నారు, ఆడవాళ్ళు కొంచెం దాంతో పోలిస్తే, వీళ్ళ యొక్క సంఖ్యతో పోలిస్తే తక్కువగా ఉన్నారు. అక్కడ స్త్రీలు పెద్దవాళ్ళంతా 50 వాళ్ళు, 60 వాళ్ళు. నేనేమో ఇంటర్మీడియట్ పరీక్షలు అప్పుడే పూర్తి చేసుకుని డిగ్రీలో జాయిన్ అయిన కొత్తల్లో పురాణం చెప్పాను. ఆ చెబుతున్నప్పుడు ఒక ఆవిడ మర్నాడు భోజనానికి రమ్మంది. ఆ రోజుల్లో కనుక కాస్త ఇళ్ళకి వెళ్ళాం అనుకోండి, కుర్రాళ్ళం కనుక, ఇప్పుడంటే నియమాలు వచ్చి ఎవరింటికి వెళ్ళడం లేదు. కానీ అప్పుడు ఇంటికి వెళ్ళగానే అత్తగారికి కోడలకి పడదు, కోడలు వడ్డిస్తోంది. ఇంత అత్తగారు, గురువుగారు కొంతమంది ఉంటారే, మేం గురువుగారిని పిలుచుకుంటే వాళ్ళు వచ్చి వడ్డన చేస్తారు, పిల్లి వడ్డిస్తే ఎలక తిందిట అలా ఉంది అని ఆవిడ ఏమి తిడుతుందో తెలియదు నాకు. ఆ తిట్టేటప్పుడు ఆ కోడల మీద కోపంతో డామ్మని గరిటితో ఒక్క దెబ్బ కొట్టింది విస్తరం మీద. నేను హడిలిపోయాను, అసలే నాకేమో కొత్త ఇళ్ళకి వెళ్ళడం. ఆవిడ ఆ గరిటితో అని కొట్టింది దెబ్బకి. గుండె బేజారెత్తి నేను మళ్ళీ రేపు భోజనానికి వస్తానంటే, అయ్యో గరిటండి జారిందండి, మీ మీద కోపం కాదు గురువుగారు నాకు అని మళ్ళీ మొదలెట్టింది. ఆ కోడలకి ఇవిడికి పడక ఆ పూట భోజనం తినేలోపు మళ్ళీ 7 పూటకు జ్వరం వచ్చింది. కాబట్టి ఎవరైనా అత్తా కోడలలో కొట్టుకుంటే మాత్రం గురువుగారిని పిలిచి సన్మానం చేయకండి. మాట వరసకు కూడా ఈ గురువుగారిని కదా, ఏ గురువుగారిని, వీళ్ళిద్దరూ కొట్టుకుని మధ్యలో ఈ పని చేస్తేలాగా. చాలా కాలం క్రితం ఓ అత్తా కోడలకి పచ్చగట్టేస్తే భగ్గుమ లేదుట. ఓసారి పాపం ఒక ముష్టాడు, అత్తగారి ఇంట్లో లేదు, కోడలుంది, అందుకని కోడలు ఇంట్లో ఉండగా వచ్చి భిక్షాందీహి అన్నాడు. ముష్టి లేదు గిష్టి లేదు పో అంది కోడలు. పాప వీడు ఈశ్వరోమని వెళ్ళాడు. ఆ సమయంలో అత్తగారు ఎక్కడో చెరువుకి వెళ్ళి స్నానం చేసి బిందెతో మడినీళ్ళు తెచ్చుకుంటుంది, పైగా మడినీళ్ళు ఒకటి. ఆ మడినీళ్ళు తెచ్చుకుంటున్న అత్తగారు చూసి, ఏమయ్యో ముష్టి అయినా మా ఇంటికి వెళ్ళామంటే, వెళ్ళానండి మీ కోడలు గారు లేదు పొమ్మన్నారండి అంటే, అలాగా అదే వత్తండానికి రా నాతో రా అంది. పాప ఈయనేమనుకున్నాడు, ఆవిడ ఇంటికి పిలిచి ముష్టి వస్తుందేమో అని అనుకుని ఆనందపడి మళ్ళీ అంత దూరం నుంచి ఆవిడ వెనక అతనేపడి వచ్చాడు. ఆవిడ కొండ తీసుకొచ్చి లోపల పెట్టి, నేను లేను, నేను ఇంట్లో లేనా, ఆ సమయంలో ఎవరన్నా వస్తే కూర్చోమనకుండా నీకు ముష్టి వేయకుండా నేను పొమ్మంటుందా, ఈ ఇంటికి యజమానురాలండి నేను, వేసినా పొమ్మన్నా నేనే పొమ్మనాలి, నేను పొమ్మనాలి తప్ప అదే వత్తి పొమ్మడానికి, ఇప్పుడు ఇంటి యజమానురాలు నేను చెప్తాను, నీకు ముష్టి లేదు గిష్టి లేదు పో అంది. ఈ ముష్టి లేదు గిష్టి లేదు అనడానికి యజమానురాలే అనాలట. ఈ యజమానురాలు అనడం కోసం ముష్టి అండి మళ్ళీ 1 నడిపించింది ఆవిడ. మహానుభావం. ఇంటికి ఎవరన్నా డొనేషన్కి వస్తే కోడలు వద్దంటే వీళ్ళు మళ్ళీ ఇంటికి పిలిచి ఇవ్వను అని నేను చెప్పాలి, అదే వత్తి చెప్పడానికి అంటే ఏమైపోతాడు వాడు. కాబట్టి ఈ అత్తాకోడళ్ళ తగాదాలు పూర్వం అలా ఉండేది. ఎంత మంచివాళ్ళు మీలాంటి అత్తాకోడళ్ళు, అబ్బో గుంటూరు అంటేనే చాలు,
అది తలుచుకుంటే శరీరం గగుర్పాటు గురవ్వాలట. సరే ఇదో పక్కన పెడితే అభిభూతం అంటే, ఒక వ్యక్తిని తిట్టాలంటే ముఖాముఖి తిట్టకుండా వ్యంగ్యంగా తిట్టేవాళ్ళు కొందరు ఉంటారు. అందుకని వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు తుమ్మెద వంక పెట్టుకుని తిట్టడం మొదలెట్టారు. భ్రమరా దుర్జన మిత్ర ముట్టకుముమాపాదాబ్జముల్ నాగర ప్రమదాళీ కుచ కుంకుమంకితల సత్ప్రాణేశ దామ ప్రసూన మరందారుణితానుండవగుటం నాధుండు మన్నిల్చుగాక మమున్నేపుచు పౌరకాంతల శుభాగారం బులన్నిత్యమున్. మధుప కితవ బంధో, వ్యాసుల వారు సంస్కృతంలో ఓ మధుప అంటే తేనె తాగే తుమ్మెద, కితవ బంధో, కితవుడు అంటే మోసగాడు లేక జోదగాడు, ఇక్కడ మాత్రం మోసగాడు. మోసగాళ్లతో స్నేహం చేసేటటువంటి ఓ తుమ్మెద నువ్వు రావద్దు, మా తామర పువ్వులు వంటి పాదాలు ముట్టుకోవద్దు. మా పాదాలు తామర పువ్వులు. తుమ్మెద ఏం చేస్తుంది, తామర పువ్వు మీద వాలుతుంది, అందులో ఉన్న తేనె తాగుతుంది. ఇప్పుడు మా కాళ్ళు కూడా తామర పువ్వులే, అంత అందంగా ఉన్నాయి, ఈ పాదాలు పట్టుకోకు అంటే మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయి ఇప్పుడు కాళ్ళు పట్టుకోవడానికి వీడిని ఎవడో పంపేవేమో, ఈ వచ్చినవాడు కొత్త తుమ్మెదేమో, ఒరే తుమ్మెద మా కాళ్ళు ముట్టుకోకరా పో అని తిట్టే. ఎందుకు ముట్టుకోకూడదట, నాగర ప్రమదాళీ కుచ కుంకుమంకితల సత్ప్రాణీశదామ ప్రసూన మరందారుణితానుండవగుటన్. ఒక ఆయన ఉన్నాడు ఇంతకాలం మా దగ్గర కూర్చున్నాడు, కూర్చుని ఏం చేశాడు ఇప్పుడు, మా పల్లెటూరు నచ్చక, మా అడవి నచ్చక నగరానికి పోయాడు, టౌన్కి వేసిపోయాడు. అక్కడికి పోయి ఏం చేశాడు, నగరంలో ఉన్న స్త్రీల వెంటబడి వ్యామోహంలో పడ్డాడు. నగర స్త్రీల మెడలో పూలదండలుంటాయి, ఆ పూలదండల్లో కుంకుమ ఉంటుంది, ఆ కుంకుమ ఆయనకు అంటుకుంది, ఆ కుంకుమతో కూడినటువంటి ప్రాణేశ్వరుడి వక్షస్థలం మీద ఉన్న పూలదండలో తేనె దాగి వచ్చావు, అందుకే నీ మూతంతా ఆ కుంకంతో ఎర్రబడిపోయింది. ఒరే దుర్జనమిత్ర, దుర్మార్గుడి యొక్క మిత్రుడా, చెడ్డవాడి మిత్రుడా, నువ్వు మా దగ్గరకు రాకు అంటే వచ్చిన ఉద్ధవా, ఆ కృష్ణుడు అనేవాడు ఇంతకాలం ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు నగరానికి పోయాడు, నగర స్త్రీల వెంటపడ్డాడు, ఆ నగర స్త్రీల యొక్క కుంకుమేమో ఆయన వక్షస్థలం మీద ఉన్న పూలల్లో అంటుకుంది, ఆ పూల మీద వాళ్ళు తేనె తాగావు, తాగి ఇప్పుడు మళ్ళీ మా దగ్గరకు వచ్చావా అంటే, కృష్ణుడి దగ్గర నుంచి దుష్ట సాంగత్యంతో వచ్చావా, పొమ్మని వ్యంగ్యంగా తిప్పారట, మమ్మల్ని ముట్టుకోకు, నీకు కావాలంటే ఆయన అంటే ఇష్టం అయ్యి ఉండొచ్చు కాక, మేం మాత్రం మా దగ్గరకు వస్తే ఆ ఎంగిలిమూతితో వచ్చిన వాడిని అంటే పరస్త్రీ వ్యామోహంలో ఉన్నవాడిని రావలేమో, అనగా భగవంతుడు ఈ జీవుణ్ణి తప్ప మరో జీవుణ్ణి ముట్టుకుంటే మేము ఒప్పుకోం, ఆయన భగవంతుడు అవ్వచ్చు, సకల ప్రాణుల్ని మోక్షమిచ్చి తనలో కలుపుకోవచ్చు, మేము స్వార్థపరులం, మాకు మాత్రమే మోక్షం కావాలని కోరుకుంటాం, ఆయన అంటే అంత ఇష్టం కనుక అన్నారు వాళ్ళు చెప్పకుండానే. భగవంతుడు ఝంకారం చేసే తుమ్మెద, ఇందులో ఒక అర్థం ఉన్నది, తుమ్మెదల యొక్క ఝంకారం అంటూ ఉంటే ఓం అన్నట్టుగా ఉంటుందిట, ఆయన ఓంకార స్వరూపుడు, ఓంకారం అందరినీ సమానంగా పవిత్రం చేస్తుంది. అంటే నగరంలో ఉన్నవాళ్ళైనా, ఇటు పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళైనా, అడవిలో ఉన్నవాళ్ళైనా, లేక సముద్రంలో ఉన్నవాళ్ళైనా, ఓంకారం ఓంకారం అది చెవిలో పడితే అందరూ పవిత్రులు అవుతారు. కానీ మేము మాత్రం ఆ శబ్దాన్ని మేమే విని పవిత్రులు అవ్వాలని కోరుకుంటున్నాం అని అర్థం అన్నమాట. ఎవరికి వాళ్ళే ఆ నాదం విని మాకే వినపడింది, మేమే తరించాలని కోరుకుంటారు. ఆయన ఓంకార స్వరూపుడు అని చెప్పకుండానే చెప్పాడు. ఒక పువ్వందలి తేనె త్రావి మధుపా ఉత్సాహివై నీవు వేరొక నింబొందెడు భంగి మమ్మధర పీయూషంబునందేల్చి మా అకలంకోజ్వల యౌవనం బుగొని అన్యాసక్తుడయ్యన్ విభుండకట అతని కెట్లు దక్కెసిరి మిథ్యాకీర్తి నమ్మెల్జుమి. ఓ తుమ్మెద, మా కృష్ణుడు ఉన్నాడే ఆయన, ఆయన కూడా తుమ్మెద లాంటి వాడు, ఒక పువ్వు మీద వాలాడు, ఆ పువ్వులో ఉన్న తేనె తాగేశాడు, ఆ తేనె అయిపోగానే చీ పో అని ఆ పువ్వును వదిలేసి మరో పువ్వు మీదకు పోయాడు. మా స్త్రీలందరం పువ్వులు లాంటి వాళ్ళం, ఈ జీవులందరూ పువ్వులు లాంటి వాళ్ళం, మాలో ఉన్న తేనెనంతా సేకరించి, మా భక్తినంతా సేకరించి, ఇప్పుడు మమ్మల్ని వట్టిపోయిన మోడుల్ని చేసి అసలు మా ముఖమే చూడకుండా వేరే చోటికి పోయాడు. అదేమిటో తెలియదు, అన్యాసక్తుడయ్యాడు. ఈ నిలకడలేని వాణ్ణి, ఇవాళ ప్రేమ చూపించి రేపు చూపించకుండా పోయేవాణ్ణి, కనిపించి కనిపించకుండా పోయేవాణ్ణి, ఆ లక్ష్మీదేవి ఎలా నమ్మిందో, అకట అతనికి ఎట్లు దక్కే సిరి అని చెప్పారట. లక్ష్మీదేవికి ఎసరెట్టారు. అసలు లక్ష్మీదేవి అతనికి ఎలా దక్కిందండి? ఆయన వెళ్ళో దండం ఎందుకు వేసిందండి? ఆయన ఏ రోజు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఎవరన్నా పిలిస్తే కొంగుచ్చుకు లాక్కుపోతాడు, చెప్పా పెట్టకుండా పోతాడు. ఇలా చెప్పా పెట్టకుండా పోయే భర్తని పెళ్లి చేసుకోవడానికి ఏ స్త్రీ అయినా అంగీకరిస్తుందా? మిథ్యా కీర్తి నమ్మెందు మీ కృష్ణుడి దగ్గర గొప్ప శక్తి లేకపోయినా అందరూ పొగుడుతూ ఉంటే ఆ కీర్తి నమ్మేసిందేమో. అనవసరంగా బాహ్య ప్రచారానికి లొంగి ఆ ప్రచారాన్ని నిజమనుకుని కృష్ణుడు భగవంతుడు అనుకుని అతన్ని వరించిందేమో అన్నారట. ఎప్పుడైనా ప్రేమ ఎక్కువైతేనే ఇలా తెప్పుతారు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు కూడా మనం తెప్పుతాం. ఎప్పుడు తెప్పుతాం? ఆయన కనపడకపోతే ప్రేమ ఎక్కువైతే. ఉన్నావా అసలు ఉన్నావా అని తిట్టలేదా భక్త తుకారం గారు? అసలు కలడో లేడు అనలేదా గజేంద్రుడు? ఎవడబ్బా సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్ర అన్నాడు ఇంకా నాలుగు వీటి మీద కొరడ దెబ్బలు తగిలితే అది తనకి తగిలినందుకు కాదటండో అసలు బాధ. ఆయనతో పాటు ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా చెరసాల పాలు చేశారు, ఆయన భక్తులు కూడా కొట్టారు. అక్కడ చూస్తే రామచంద్రుడు ఉత్సవాలు ఆగిపోయాయి. ఇన్ని కారణముల చేత మహానుభావుడు కావాలని దెప్పాడు. దెప్పి మళ్ళీ వెంటనే ఉంటాడు పశ్చాత్తాపంతో, అబ్బబ్బా దెబ్బల కోరవక తిట్టి తినయ్యా ఆయాస పడబోకు రామచంద్ర అన్నాడు. అది భక్తుల యొక్క లక్షణం. ఎంత గొప్ప మాట అండి. దెబ్బలు నాలుగు తగిలేసరికి ఓర్చుకోలేకపోయాను, తిట్టాను, నా తిట్లుకి బాధపడకన్నాడు ఆయన. ఆయాసపడటం అంటే తిట్లు ఎక్కువైతే మనస్సు గాయపడుతుంది, నీ మనస్సుని గాయపరుచుకోకు రామచంద్ర అంటాడు ఆయన. భగవంతుడితో భక్తులు అలా ముఖాముఖి మాట్లాడతారు, తిడతారు, దెప్పుతారు. ఆయా సందర్భాలను బట్టి భగవంతుడితో మాట్లాడతాం. ఒక్కొక్కప్పుడు ఒక రకంగా ఉంటాం. ఎంతో పరమపతివ్రత అయిన భార్య కూడా అప్పుడప్పుడు భర్తను తిట్టదటండి. ఆ మాత్రం మీకు తెలియదా నేను చెప్పాలా? ఎంతో ప్రేమగానే చూస్తారు, కానీ ఒక్కొక్కసారి ఎందుకు కోపం వస్తుంది. అందుకని ఆ కోపం వచ్చినప్పుడు భర్తను ఏమన్నా అంటే ఆయన ఏమన్నా అంటాడా? అందుకే శాస్త్రకారులు ఏమన్నారంటే భార్య పిల్లలు ఇలాంటి వాళ్ళు భర్తని తన్నినా లేక తండ్రిని తన్నినా అది కూడా అలంకారము అన్నారు. చిన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులు తన్నుతారు, అప్పుడు తల్లిదండ్రులు కోపం వస్తుందా? రాదు. ఎందుకని ఆ పిల్లలు తన్నితే అబ్బాయి ఎంత బుల్లి బుల్లి చిట్టి చిట్టి పాదం, ఈ పాదంతో తన్నాడు మా అబ్బాయి అని ఆ కాలికి గండపెండేరం వేస్తారు మగాడైతే. ఆడపిల్లలకైతే గజ్జలు చేయిస్తారు, గోల్డో రోల్డ్ గోల్డో డూప్లికేటో కేటో ఏదో ఒకటి వేస్తారు. ఎందుకంటే ప్రేమ. అలాగే భార్య కూడా అంతేట, బాగా ప్రేమ ఎక్కువైపోయినప్పుడు భర్త రావడం ఆలస్యమైనా లేక భర్త గారు తనకి చెప్పా పెట్టకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయినా అప్పుడు దెప్పుతుంది. ఆ దెప్పడం సృష్టి యొక్క నైజం. పరమాత్మని కూడా భక్తులు అలాగే అప్పుడప్పుడు దెప్పుతూ ఉంటారు. అలా వీళ్ళు తెగ దెప్పేశారన్నమాట. ఆయన లక్షణాలు ఒకటి కాదు. వాలిం చంపెను వేటగా నిపగిదిన్ వంచినల్చి. ఇప్పుడు అర్థమైందా మీకు అసలు గోపికలు ఎంత గొప్పవాళ్ళు? వాళ్ళు తిట్టేది కృష్ణుణ్ణి, కానీ ఒక్క కృష్ణుడు తిడుతున్నారా వాళ్ళు? కృష్ణుడి యొక్క అపూర్వ అవతారాలన్నీ తీసుకొచ్చారు. ఇన్ని అవతారములు ఎత్తిన పరమాత్మ కృష్ణుడు అనే జ్ఞానం ఉంది వాళ్ళకి. ఒక్కటి కాదట వాళ్ళు, ఎన్ని రకాలైనటువంటి అవతారాలన్నీ గుట్టగా పట్టుకొచ్చి అక్కడ పెట్టారు వాళ్ళు. ఈ కృష్ణుడు సామాన్యుడు, ఒకప్పుడు రామావతారం ఎత్తాడు, ఏకపత్ని వ్రతుడు అన్నాడు, సీతాదేవిని తప్ప అన్యస్త్రీ ముఖం చూడనన్నాడు. ఆ సమయంలో ఒక దాన్ని పట్టుకొచ్చి ముక్కు కోసేసి విరూపం చేశాడు. వాలినేమో వేటగాడిలాగా చెట్టు పక్క నుంచి చంపాడు. అవన్నీ తెప్పారు వాడి. వాలిం చంపెను వేటగాని పగిదిన్ వంచి మోసగించి వరి చంపాడు. ఆ తర్వాత తనే దిక్కును వచ్చిన స్త్రీ ఒకతి, నువ్వే నాకు ఇష్టం, నేను నీ వెంటపడ్డాను, ఓ సుకుమార అని పాటలు పాడితే సుకుమారత్వం విడిచిపెట్టి దాని ముక్కు చెవులు కోయించాడు తమ్ముడి చేత. త్రైలోక్యంబు మొరంగి పుచ్చుకొని బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు, మూడు అడుగులు అడిగాడు, మూడు లోకాలు వంచి పట్టుకుపోయాడు, చేప రూపంలో తిరిగాడు, ఒక్క పడవలో ఉన్న వాళ్ళని రక్షించాడు, తక్కిన వాళ్ళందరినీ ముంచాడు, వేదాలు ఎత్తుకుపోయిన వాడిని కొమ్ముతో పోటు పొడి చంపేశాడు. ఇలా ఒకటి కాదు, ఎప్పుడు మోసగాడే మా కృష్ణుడు. మాకు తెలియక మా సమస్తం ఆయనకి సమర్పించి దేవుడు జీవుడు అంటూ మొక్కాం, అబ్బే ఇలా మోసగించి మాయమైపోతాడని తెలిస్తే మేము ఆయన మానేసేవాళ్ళం అని ఒక ఆవిడ చెప్పిందట. మరొక ఆవిడ ఏమన్నది, సమదాడీశ్వర చూడు ముజ్వలిత హాసభ్రూ విజృంభంబులన్ రమణీయుండగు సౌరిచే కరగరే రామల్ త్రిలోకంబులన్ ప్రమదారత్నము లక్ష్మి ఆతని పదాబ్జాతంబు సేవించు నిక్కము మేమెవ్వరమా కృపాజలధికిన్ కారుణ్యముల్చేయగన్. ఓ తుమ్మెద చూపులతో నవ్వులతో తన మాటలతో తన ప్రవర్తనతో అందరి హృదయములను కరగజేశాడు ఆ కృష్ణుడు. ఆయన చూశాడంటే అందరూ వ్యామోహంలో పడిపోతారు, ఆయన చెయ్యెత్తాడంటే జీవులు బుట్టలో పడిపోతారు. ఆయన కనుబొమ్మలు ముడివేశాడంటే ఏమి చెబుతావు ఏమి చెబుతావు నువ్వు ఆజ్ఞాపిస్తే ఆ పని చేస్తాం అని జీవులు పాదాల మీద పడతారు. చూపులతో మాటలతో ప్రవర్తనతో అన్ని రకములుగా అందరి హృదయములను కరిగించి వారందరినీ తనలో కలుపుకుంటాడు ఆయన. ఆయన చూపులకి అంతటి ఆదిలక్ష్మి జగన్మాతయే పాదాలు పట్టుకున్నదట. అందుకని ఎంత మాట అన్నారండి మూడో పాదంలో, ప్రమదారత్నము లక్ష్మి అతని పదాబ్జాతంబు సేవించు. మేము పక్కన పెడదాం, మీరందరినీ పక్కన పెడదాం, అసలు ఈ సృష్టిలో అందరినీ పక్కన పెడదాం. ఈ చరాచర జగత్తంతా బ్రతుకుతున్నదంటే ఒక్క ప్రకృతి వల్లనే. ఆ ప్రకృతి మహాలక్ష్మి. ఆవిడ లేకపోతే చెట్లు లేవు, పుట్టలు లేవు, పంటలు లేవు, తిండి లేదు, ఐశ్వర్యము లేదు, అసలు జీవులకి ప్రాణమే లేదు, ఉత్సాహమే లేదు. ఇన్ని రూపములలో లోకాలని పోషిస్తున్న మహాలక్ష్మి జగన్మాత కూడా ఆయన చూపుల్లో పడిపోయి ఆయన కాళ్ళు పట్టుకుని అక్కడి నుంచి కదలడంలా, పాదాలే పట్టుకుంటుంది పని, ఇంకో చోటికి ఇంకో చోటికి పోవడం లేదు. ఆయన పాదాలను సేవిస్తోందంటే ఆవిడ కూడా లొంగిపోయిందేమో, ఏమో అంతటి లక్ష్మీదేవి తన పాదాలు సేవించటం వల్ల మాబోటి సామాన్య స్త్రీలు ఆయన చూపులకి ఆనక మమ్మల్ని వదిలేసి ఆయన దారి ఆయన చూసుకున్నాడు. మేమెవ్వరమా కృపాజలధికిన్ కారుణ్యములు చేయగన్, మేమెంత మా బతుకెంత, లక్ష్మిలాగా ఆయన ఆకట్టుకోలేంగా, లక్ష్మిలాంటి వాళ్లే దిక్కు తప్ప మాలాంటి వాళ్ళం దిక్కుముక్కు లేని వాళ్ళం గనక మా ముఖం చూడకుండా వెళ్ళిపోయాడు అని ఒక ఆవిడ అన్నదన్నమాట. ఈ విధంగా అందరూ రకరకాలుగా దెప్పుతూ ఉంటే అంతా విని చిరునవ్వు నవ్వుతూ, మీ దెప్పడాన్ని బట్టే మీకు శ్రీకృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతుంది. మీరు నిజానికి తిడుతున్నట్టు కనబడుతున్నారు. ఇందులో అద్భుతమైన ఉపనిషత్ సారం ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మ తుమ్మెద లాంటి వాడు అంటే ఓంకార స్వరూపుడు అంటున్నారు. జీవులందరూ పుష్పాలు అంటున్నారు. నిజంగానే మనందరం పుష్పాలమే. అందుకే రోజు మనం ఏం చేస్తున్నామో తెలుసా మీకు, ఒక రహస్యం మీకే తెలుస్తుంది ఈ పాటికి. యోపాం పుష్పం వేద అని రోజు మంత్రపుష్పం ఇస్తున్నా. ఆ మంత్రపుష్పం అంటే మన మనస్సు. మన మనస్సులే పుష్పాలు. ఈ పుష్పాలలో ఉన్న భ్రమరం తుమ్మెద నాదస్వరూపుడైన కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మ ఈ హృదయ పుష్పంలో చేరితే ఇందులో ఉన్న భక్తి అనే తేనె తాగాడంటే ఈ పుష్పములు శాశ్వతంగా ఆయనలో లీనమైపోతాయి. ఈ జీవులు ఆయనలో కలిసిపోతారు. మనం తెలియకుండానే వాళ్ళు అన్నది ఏంటనమాట, రోజు మంత్రపుష్పం అనే పేరుతోటి నీరు, అగ్ని, జలం, వాయువు, ఆకాశం, ఈ పంచభూతాలతో కూడినటువంటి శరీరం ఆయన అని చెబుతున్న మంత్రపుష్పం యొక్క అంతరార్థం అదేనండి. రోజు అందులో ఏమంటున్నాం, అపాం పుష్పం వేద. అపాం అంటే నీరు, నీరుని పుష్పం అంటున్నాం, అగ్ని పుష్పం అంటున్నాం. అన్నీ పరమాత్మే. ఇందులో పంచభూతాల్ని వర్ణించారు, సమస్త ప్రాణుల్ని జీవుల్ని ఉద్ధరించడం వర్ణించారు. పైకి అలా కనబడుతుంది అన్నమాట, చంద్రుడు కనబడతాడు, సూర్యుడు కనబడతాడు. అంటే ఇవన్నీ కూడా కనిపిస్తున్న ప్రతి వస్తువు కూడా ఆ పరమాత్మే. వీటన్నిటినీ పుష్పములుగా మార్చుకుని మనస్సు అనేటటువంటి పుష్పాన్ని అత్యంత భక్తితో పరమాత్మకి సమర్పిస్తే ఆయన మనల్ని నమ్మి తాను ఒక తుమ్మెదగా ఓంకార స్వరూపుడిగా నాదస్వరూపుడిగా మారి నాదబిందుమయాత్మకుడైన ఆయన హృదయంలో చేరి ఇందులో ఉన్న భక్తి రసం అనేటటువంటి మకరందం పానం చేసి తనని మనల్ని అందులో కలుపుకుంటాడు, తనలో కలుపుకుంటాడు మనల్ని అందరినీ కూడా. మనలో ఉన్న మకరందం పోయేది కాదట. సాధారణంగా పువ్వులో ఉన్న తేనె ఒకసారి తాగితే ఆ పువ్వు వాడిపోతుంది. కానీ హృదయ పుష్పం అలా కాదే, నిరంతరం భక్తిరసంతో ఇది మత్తెక్కుంటుంది. భక్తిరసం ఇందులో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, అందువల్ల తేనె ఊరుతూనే ఉంటుంది. ఇవాళ ఒక్క క్షణమే కాదుగా మనం భాగవతం వినడం, రోజు వింటున్నామంటే రోజు మన హృదయం అనే పద్మములో కొత్త కొత్త తేనెలు పుడుతూ ఉంటాయి. ఆ తేనెలు భగవంతుని మీద ఉన్న ఆత్మీయత, అనుభూతి. ఈ అనుభూతి ఎప్పటికప్పుడు కొత్త అవ్వాలి, అనగా ఎప్పటికప్పుడు అనుభూతి అనే తేనె పుట్టాలి. ఈ తేనెని ఆయనకి సమర్పించాలి, ఆయన తుమ్మిదయ్యి తాగాలి. అప్పుడు ఆయన దగ్గరికి మనం శాశ్వతంగా వెళ్ళగలుగుతాం. ఇవాళ పురాణం విన్నప్పుడు కాసేపు ఆయన మీద ప్రేమ కలిగింది, రేపు పొద్దున ప్రేమ పోతే ఉపయోగం లేదు, అప్పుడు మళ్ళీ మోడ్ అయిపోతుంది. అందుకే నాస్తికవాదులతో స్నేహం ఎందుకు వద్దన్నారంటే, ఒరే నాయన, ఈరోజు నీ మనస్సు తామర పువ్వులా ఉంది, పద్మాకర్ గారి కథ వినగానే ఈ తామర పువ్వులు ఆనందమని అమృతం పుడుతోంది, ఈ అమృతాన్ని ఈ పూటకు ఆయనకి ఇచ్చారు, మర్నాడు మళ్ళీ అమృతం ఆయనకి ఇవ్వాలి, ఇవ్వాలంటే మళ్ళీ ఇంకోసారి కథ వినాలి, వింటేనే మీకు ఆనందమని అమృతం పుడుతుంది. అదే ఏ మూర్ఖుడుతో